అంతే తద్ధామ పరమమ్మ అని పరంధామానికి పొందడానికి కావలసిన యోగ్యత సంపాదించుకుంటే వాడిని ఆ పరంధామానికి చేర్చడంలో రెండు మార్గాలున్నాయి. ఆ వాడి యొక్క యోగ సాధన బట్టి వాడు నేరుగా వెళ్ళిపోతాడు పరంధామానికి. కొందరికి ఏం చేస్తారంటే అక్కడ దాకా వెళ్ళడానికి ఉండే ఊర్ధ్వలోకాల్లో కొంతకాలం ఉంచి 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 మజిలీలు, కొందరు హైదరాబాద్ నేరుగా వచ్చి ఏ తిరుపతి నుంచో, కొందరు విజయవాడలోది కొంతకాలం, కొందరు మరో లోకంలోది కొంతకాలం ఇలా వెళతారు, కొందరు తిరిగి వచ్చేసేవాళ్ళు, కొందరు అక్కడ ఉండేవాళ్ళు అవచ్చు. ఇలాగా ఆ వెళ్లే త్రోవలు మలచబడ్డున్నాయి. ఇలా జీవుల్ని గమనించుకుంటూ ఆ సూర్యకిరణ మార్గముల ద్వారానే ఇవన్నీ జరుగుతాయి. అదొక విశేషం అండి. అందుకే పథీనాం పతయే నమః అనడంలో అంతరార్థం ఇది. అందుకు ఆయన్ని ఆధారం చేసుకున్న కాలంలో ఈ మార్గములు ఎలా ఉంటాయంటే, ధూమ్ర మార్గములు ఏమిటి, అర్చిర్ మార్గములు ఏమిటి అంటే, ఉత్తరాయణం, శుక్లపక్షం, పగటిపూట, దీనిని ప్రధానంగా మనం అర్చిర్ మార్గం అంటాం. ధూమ్ర మార్గం అంటే కృష్ణపక్షం, దక్షిణాయనం, రాత్రి అని చెప్పబడుతున్నటువంటివి. అయితే ఈ సమయాల్లో అర్చిర్ మార్గంలో వెళ్లేవారు కైవల్యాన్ని పొందుతారంటే అంటే పగల పోతేనే వెళ్తారా అండి అని కాదు. ఇక్కడ ఈ మార్గములకు అభిమాన దేవతలను కొందరుంటారు. శుక్లపక్ష అభిమాన దేవత, ఉత్తరాయణ అభిమాన దేవత, దినాభిమాన దేవతలు అని ఉంటారండి. ఒక వ్యవస్థ మనం చూస్తున్న కాలభాగం గాని భావం గాని ఉంటే రెండింటికి దేవతలు ఉంటారు. ఆ దేవతలు దాని నియామకులు. ఆ జీవుడు కర్మ బట్టి ఆ శుక్లపక్షాభిమాన దేవత, దినాభిమాన దేవత, ఉత్తరాయణ అభిమాన దేవత వాడిని ఉత్తమ గదుకు తీసుకెళ్తుంది. వాడి దక్షిణాయనంలో పోయినా పర్వాలేదు, వాడి కర్మ బట్టి కాలం అనమాట. అంతేగాని వాడికి ఆ కాలంలో పోయాడు కనుక వాడికి ఈ గతి అనడానికి లేదు. అందుకు వాడు ఉత్తరాయణంలో ఫలాని రోజులు పోయాడండి చాలా గొప్ప విషయం అనుకోవడానికి లేదండి. వాడి కర్మ కూడా అక్కడ అంటే అది కాదని కాదు, అది కొంతవరకు పాసిబిలిటీ. అందుకు దక్షిణాయనంలో పోయిన వాళ్ళందరూ పాపం మళ్ళీ వచ్చేసే మార్గాలకు వెళ్ళారు అనుకోవడానికి లేదు. అక్కడ వాడి కర్మ బట్టి అభిమాన దేవతలు వాడిని తీసుకువెళతారు. ఈ మార్గములు ఏవైతే ఉన్నాయో ఇవి పథములు. ఈ పథములన్నిటినీ ఏర్పరిచి ఇంత విశ్వ వ్యవస్థను నడుపుతున్నాడండి. మన బ్రతుకు మనకు పెద్దది కనుక ఇంత విశ్వంలో నేనొక్కడిని నా దేవుడు ఒకడు అని అనుకుంటున్నాం. కానీ నా లాంటి వాళ్ళు, నాకన్నా గొప్పవాళ్ళు, నాకు తెలియని వాళ్ళు ఎంతమందో ఎంతమందో ఎంతమందో. ఈ వ్యవస్థ ఎంతో మనకు అర్థం కాదు. అందుకు ఒక్కటి అర్థమైతే చాలు, ఇన్ని పథములు తెలిసే కన్నా పథముల పతి ఒకడు ఉన్నాడన్న విషయం తెలిస్తే చాలండి. పతీనాం పతయే నమః ఆయన్ని తెలుసుకుని అటువైపు మనం దృష్టి పెడితే మన మార్గం అటు ఇంకా డైరెక్షన్ అటు తిప్పినట్టే. డైరెక్షన్ అటు తిప్పుకున్నామా ఇంకా ఆయన తప్పదు చూసుకుంటూ ఉంటాడు, మార్గంలో మలుచుకుంటూ ఉంటాడు, బుద్ధిని అధిష్ఠించి ఉంటాడు. అలాగే పతీనాం పతయే నమః అంటే మన బుద్ధి పోయే ఆలోచన మార్గములు. ఇన్ని ఆలోచన మార్గములు ఎవడి ఉండడం వల్ల వస్తున్నాయో ఆయన పతీనాం పతి. ఇన్ని ఆలోచనలు చేస్తున్నాం, బోరుడు ఆలోచనల మార్గాలు. ఈ తోవలు వెళితే ఎలా ఉంటుంది, ఈ ఐడియా ఎలా ఉంటుంది, ఈ ఐడియాలే తోవలంటే. కొన్ని ఐడియాలు ముంచేస్తాయి, కొన్ని ఐడియాలు తెలుస్తాయి. ఏ పథం ఎటుపోతుందో తెలియదు. అయితే ఏ ఐడియా పుట్టడానికైనా ఐడియా పుట్టించే చైతన్యం ఒకటి లోపల ఉంది కదా, అతడు పతీనాం పతి అనేటువంటిది లోపల తోవలు వెతుక్కునే విషయం తెలియడం. మొత్తానికి నా గతి నీవేనయ్యా అనే మాట ఇందులో కనిపిస్తుంది. దారులు మలచే దైవం ఆయన, దారులన్నిటికీ దైవం. దారికి చివర ఉండేవాడు కాదు, దారి పొడుగునా ఉండి కాపాడే దైవం. అటువంటి పతీనాం పతి అయినటువంటి పరమేశ్వరుణ్ణి మనం నమస్కరించుకోవాలి. అలాగే రకరకాల ఉపాసనా మార్గములు కూడా పథములే. త్రయీ సాంఖ్యం యోగ పశుపతి మతం వైష్ణవమితి ప్రభిన్నే ప్రస్థానే పరమిదమిథ పచ్చమితి చ రుచీనాం వైచిత్ర్యా ద్రుజుకుటిల నానా పథజుషాం నృణామికో గమ్య త్వమసి పయసామర్ణవైవ అని మహిమ్న స్థితిలో పుష్పదంతుడు చెప్పిన మాట గుర్తుంది కదా. ఏం చెప్పాడు అక్కడ? రుచీనాం వైచిత్ర్యాత్, వాడి వాడి జీవ లక్షణం కొద్దీ వాడికి ఏర్పడే రుచి బట్టి దానిలో ఉన్న వైచిత్ర్యం కొద్దీ రుజు కుటిల నానాపథ దిశాం. కొందరికి అలా తిరిగి తిరిగి వెళ్ళడం సరదా, అలా వెళదామండి ఎన్నో చూసుకుంటూ వెళ్ళొచ్చని, ఆ తిరగడం ఇంకా నేరుగా పోదామని, వాడు రుచి వాడిని ఎవడేమనగడండి. రుజు కుటిల నానాపథ దిశాం, ఎవడు ఏ మార్గంలో వెళ్ళినప్పటికీ నృణామేకో గమ్య, అందరికీ గమ్యమైన తత్వం ఒక్కడేనయ్యా, అదే నువ్వు. త్వమసి పయసాం అర్ణవ ఇవ, నదులన్నిటికి సముద్రం వలె నువ్వే గమ్యమవు అని చెప్పారే, అదే పథీనాం పతయే నమః అనేటువంటి మంత్రంలో మనం భావించవలసింది. అలాగే మనం చేసే ఆధ్యాత్మిక సాధనలో వైదిక మార్గములు, తాంత్రిక మార్గములు అని కొన్ని ఉన్నాయి. సదాచార సంపన్నులై తదనుగుణము నియమైన పాలనలు చేసే వాళ్ళకి వైదిక మార్గములు చెప్పబడ్డాయి, దానిలో వెళ్ళలేని వాళ్ళకి తాంత్రిక మార్గములు నిర్దేశింపబడ్డాయి. ఈ వైదిక తాంత్రిక మార్గములే పథీనాం పతయే నమః అనే మాటకు అర్థమని తర్వాత భాష్యకారులు మనకి వివరించి చూపించారు. ఈ విధంగా పథీనాం పతయే చెప్పినప్పుడు మరొక అర్థం ఉందంటే, మార్గములకు పతి అనే కాకుండా మార్గములో ఉన్నవారందరికీ పతి అని కూడా అర్థం. నాకు ఆ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఎలా వెళ్తారో నాకు అనవసరం అండి, రోడ్ మెయింటైన్ చేయడమే నా పని అన్నాడు ఆయన. మార్గములో ఉన్నవారిని కాపాడతాడు అంటే, మార్గములో ఉన్నవారిని కాపాడతాడంటే ఎవరు సరి అయిన త్రోవలో ఉంటారో వారికి ఎప్పుడు రక్షకుడు ఆయన, అంటే ధర్మ మార్గంలో ఉన్నవారిని ఎల్లవేళలా రక్షించువాడు అని కూడా దీనికి మనం అర్థం గ్రహించాలి. ఇవన్నీ సంప్రదాయ బద్ధములైన అర్థములు. అటు తర్వాత పరమేశ్వరుడు పథీనాం పతయే నమః అని చెప్పుకున్న విషయం తర్వాత, నమో బభ్రుసాయ వివ్యాధినేన్నానాం పతయే నమః. మార్గాలు సరే, మార్గాల్లో వెళ్తూ ఉంటే మనకి ఆహారాదులు కూడా కావాలి కదండి, అవన్నీ ఇచ్చేవాడు ఆయనే. మరి వృక్షేభ్యో సస్పింజరాయ, అన్ని ఏర్పరిచిన వాడు ఆహారం ఇవ్వడా, మనకు ఆహారమైన వృక్షాలని బాలతృణమల్ని ఏర్పాటు చేశారంటే మరి వాటికి ఆహారం కావాలి, వాటికి తన కిరణాలనుంచి ఆహారం ఇస్తాడట, పత్రహరితం తయారు చేసుకుంటాయి అవి, వాటికి ఆహారాన్ని ఇస్తున్నాడు అని అన్నానాం పతయే నమః గొప్ప మాట అండి. ఇందులో ఒక్కొక్కటి పతయే నమః ఒక్కొక్కటి తీసుకున్నా చాలు మనం ఆనందించవచ్చు. ఇక్కడ సస్పింజరాయ అనే శబ్దానికి మరొక వైదిక అర్థం ఉంది. ఇవన్నీ గ్రహించాల్సిందే. ఇన్ని అర్థాలా అండి అంటే అన్ని అర్థాలు ఉన్నాయి కనుక మంత్రమయ్యిందండి, ఇన్ని మనకు కావాలి. సస్పింజరాయ అనే మాటలో వైదిక అర్థం మరొకటి తీద్దాం. సస్పింతిక అనేటువంటి రాక్షస శక్తులు కొన్ని ఉంటాయి. రాక్షసుల్లో చాలా వెరైటీస్ ఉన్నాయండి, దేవతల్లో బోల్డ్ వెరైటీస్ ఉన్నారు, గంధర్వులని అటు తర్వాత విద్యాధరులని అనేక రకాలు, వాళ్ళ వాళ్ళ స్థాయిలు ఉంటాయి అందులో. అలాగే రాక్షసుల్లో కూడా అనేక రకాలైన జాతులు ఉన్నాయి. ఏదో రాక్షస జాతులు అంతరించే అనుకోవద్దు, హిరణ్యకశిపుడు, రావణాసురుడు, వాళ్ళేమన్నా గుర్తొస్తారు మహిషాసురుడు అని, లెక్కలేనంత మంది ఉన్నారు రాక్షసులు. లోపలికి చూసుకుంటే మనలోనే కనిపిస్తారు, అది వేరే విషయం. ఈ రాక్షస శక్తులు కూడా కంటికి కనిపించకుండా తిరుగుతూ ఉంటాయి. మన కంటికి కనిపించకుండా తిరిగే రాక్షస శక్తుల యాతుధాన్య అనే శబ్దంలో చెప్పబడేవారు. ఈ రాక్షసుల్లో యక్ష, రక్ష, పిశాచ ఇత్యాది జాతుల్లో రక్షస జాతులు చాలా ఉన్నాయి. ఈ రక్షోహరణ మంత్రాలు కూడా వేదాల్లో ఉన్నాయి. వీళ్ళ పనులు ఏమిటి అంటే, ఎక్కడ సత్కార్యాలు జరుగుతున్నా అక్కడికి నాశనం చేయడం వాళ్ళ యొక్క పని, వాళ్ళ పని అది. ఆ రాక్షసులు బయటుంటే పోలుస్తామేమో, లోపలికి వచ్చి కూర్చునే ప్రమాదం ఉంది. లోపల ఉన్న వాడిని వాడు పోల్చలేడు కదా, అప్పుడు వాడు బుద్ధుల్లో కూర్చుని రాక్షస బుద్ధులు పుట్టిస్తూ ఉంటారు. పాపం కలియుగంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మనకి. కనుక సస్పింతిక అనే ఒక రాక్షస శక్తులు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే యజ్ఞ ద్రుహాహ నిర్వచనం చెప్పారు వేద యజ్ఞ శాస్త్రవేత్తలు, ఇది ఇదొక సైన్స్. యజ్ఞ ద్రోహులు అని వాళ్ళకి, సస్పింతిక అనే రాక్షసులు యజ్ఞ ద్రోహులు అంటే యజ్ఞం జరగకుండా చూడడంలో వీళ్ళు నెంబర్ వన్. అందుకు యజ్ఞాలను నిందించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. యజ్ఞములు సాగనివ్వరు. యజ్ఞము అంటే ఈశ్వరారాధనకి ఉపయోగించే కర్మలు యజ్ఞములు, కృతజ్ఞతాపూర్వకంగా చేసే కర్మలు యజ్ఞములు, త్యాగపూర్వకంగా చేసే కర్మలు యజ్ఞములు. ఈ మూడింటికి యజ్ఞములని పేర్లు. త్యాగం, కృతజ్ఞత ఈ రెండింటితో మనం ఏం పని చేస్తామో అది ఈశ్వరుడు అందుకుంటాడు. ఇది గుర్తుపెట్టుకోండి. త్యాగము, కృతజ్ఞత, విడిచిపెట్టడంలో గొప్పతనం ఉంది. నీది కాదు అని విడిచిపెట్టడమే గొప్పతనం, నా మమ అనడంలో గొప్ప విశేషం ఉంది. అదేవిధంగా నువ్వు వేటి నుంచి బ్రతుకుతున్నావో వాటికి కృతజ్ఞత సమర్పణమే యజ్ఞం, అది విశేషం. అలాగే ఈశ్వర ఆరాధన, అందరికీ కన్నా కృతజ్ఞత చూపించవలసిన వాడు ఆయనకే కదండి మనం. అందుకే ఈశ్వరారాధన యజ్ఞం అని చెప్పబడుతున్నది. ఈ మూడు రకములైన యజ్ఞములు జరగకుండా చేస్తే జీవుడు అధపతనమైపోతాడు. అందుకు ఈ రాక్షశక్తులు ఏం చేస్తాయంటే యజ్ఞ ద్రుహాహ, వాణ్ణి ధర్మంలో ఉండనివ్వవు, సరి అయిన విధంగా ఈ యజ్ఞకర్మలు సాగనివ్వవు. యజ్ఞము అంటే ధర్మాచరణ కూడా, ధర్మాచరణే యజ్ఞం ఇంకా మాట్లాడితే. అందుకు ఈ ధర్మ మార్గముల్లో వెళ్లనివ్వకుండా అవరోధించేవి ఏవో వాటిని సస్పింతిక అని అంటారు. ఈ సస్పింతిక అనే రాక్షస శక్తుల్ని సంహరించువాడు గనక సస్పింజరాయ అనర్థం. యజ్ఞద్రోహమైన రాక్షశక్తుల్ని సంహరించువాడు. ఈయన్ని తలంచుకుంటే చాలండి మనకున్న అడ్లన్నీ పోతాయి. ఎప్పుడైతే అడ్లు పోయాయో అప్పుడు కనబడేవి వెలుగుదారులు, జ్ఞాన కాంతి మార్గములు. అందుకే త్విషీమతే కాంతిమయుడు. అప్పుడు కనబడతాయి దారులన్నీ, పథీనాం పతయే నమః మార్గములు కనబడతాయి. ఆ యజ్ఞ ద్రోహులు తొలగిపోయిన తర్వాత కాంతిమయమైన జ్ఞాన మార్గాలు పరమేశ్వరుడు మనకు చూపిస్తున్నాడు. దాని ద్వారా మనం పరమపదాన్ని అందుకోబోతున్నాం. అది ఇందులో దాగిన మరొక అర్థం. ఇటువంటి స్వామి దేని మీద ఉంటాడయ్యా అంటే, నమో బభ్రుషాయ వివ్యాధినే నానాం పతయే నమః. నమో బభ్లుషాయ, బభ్లుష బభ్లువునందు ఉండువాడు అని. ఇది బభ్రు అనే శబ్దం, రలయోర భేద. వైదిక శబ్దాలు ఇలాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి. బభ్రు అన్నా బభ్లు అన్నా ఒక విధంగానే మనం గుర్తించాలి. బభ్రు అంటే వృషభము అని అర్థం. బిభర్తి ఇది బభ్రుహు, భరించునవి అనర్థం. భరించేదాని మీద కూర్చుంటాట. ఎవడైనా సరే తన ఏది భరించగలదో దాని మీద కూర్చోగలడు. ఒక కుర్చీ వేస్తే కాళ్ళన్నీ సరిగ్గా ఉన్నాయో లేవో చూసుకుంటాం. అది బబ్బురు అయితేనే కూర్చుంటాం, లేకపోతే కూర్చోగలమా చెప్పండి. మనల్ని భరించగలే కెపాసిటీ ఉంటే కూర్చుంటాం. స్థూలకాయుడైతే మామూలు చిన్న ప్లాస్టిక్ కుర్చీ వేసి కూర్చో అంటే వెనక ముందు ఆలోచిస్తాడు. ఎందుకంటే అది బబ్బురు అవునో కాదో ముందు చూసుకోవాలి. అప్పుడు షా శైతే తిష్టతి ఇది షా, అందుకే బబ్బురు షా అని చెప్పారు. అయితే పరమేశ్వరుడు దేని మీద కూర్చుంటాడయ్యా అంటే, మనమైతే దాని కొమ్ము వంచడం కష్టం, దాన్ని కూర్చోబెట్టి కూర్చోవడం కూడా కష్టం. ఆయన హాయిగా ఆయన వెళితే చాలు, కొమ్ము తల వంచి అది వంగుతుంది అని కూర్చోగలడు ఆయన. అలాంటి దాని మీద కూర్చుంటాడు. అందుకే బభ్రు వాహనుడు అనే పేరు మీరు వినుంటారు. బభ్రు వాహనుడు అంటే శివుడు అని అర్థం. ఆ పేరు పెట్టుకున్నారు ఆ అబ్బాయి గారికి, అది విశేషం. అందుకు బభ్రుషాయ, బభ్రువునందు ఉండువాడు అంటే వృషభ వాహనుడైన పరమేశ్వరునికి నమస్కారము అని అర్థం. బభ్రు విభర్తి, పరమేశ్వరం విభర్తి ఇది బభ్రుగు, పరమేశ్వరుణ్ణి భరిస్తున్నది ఏదో దాని మీద ఆయన ఉన్నాడు అని చెప్పడం. అంటే ఆయన పేరేమిటి, ఈశ్వరుని మొయ్యువాడు అని అర్థం బభ్రుగు అంటే. అంటే ఆయనకు ఐడెంటిఫికేషన్ లేదనమాట. ఓ ఇదా అండి ఆయన గారు కారండి, కానీ ఆయన గారు కారు ఐడెంటిఫికేషన్ అట్నుంచి, ఈ కారు ఆయనదండి కాదు, ఆయన గారు కారండి. అలాగే శివుణ్ణి మోయగలిగేవాడంటే ఎంత గొప్పవాడండి. అందుకు బభ్రుహు అన్నారు ఆయన్ని, దాని మీద ఆయన ఉన్నట్ట. అయితే అది ఆయన్ని మొయ్యగలిగేది ఏది, ధర్మము. బభ్రుషాయ అంటే ఇప్పుడు జ్ఞాన మార్గములు ధర్మ మార్గములు చెప్పాడు గనక ఆయన ఎక్కడ దొరుకుతాడయ్యా అంటే ధర్మము పైనే ఆయన దొరుకుతాడయ్యా. ధర్మమే వృషభము, అందుకే బభ్రుషాయ అనే నామంలో వృషోహి భగవాన్ ధర్మ అనే వేదసూత్రం ప్రకారంగా మనకి ఇది ధర్మస్వరూపమైన వృషభంపై కూర్చునేవాడు. పరమేశ్వరుడికి ముందు వృషభం ఉంటుంది, ఆయన కూర్చున్నది వృషభం మీద. దీని అర్థం ఏమిటి, వృషభం చూడకుండా శివుణ్ణి చూడకూడదు అని చెప్పారు. అంటే ధర్మం లేనిది భగవంతుడు కనిపించడు అది చెప్పడం అన్నమాట. వృషభాన్ని చూడకుండా శివుణ్ణి చూద్దామని అనుకోవడం అజ్ఞానం. అసలు వృషభం అనుజ్ఞయిస్తే గానీ శివుణ్ణి పూజ చేయం. అందుకే నందికేశ మహాభాగ శివ ధ్యాన పరాయణ మహాదేవస్య పూజార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని నమస్కరించాం. ఇందులో మరో విశేషం చూడండి, ఇక్కడ ఎన్ని అంతరార్థాలు. అందుకే మన ఆలయాలు విజ్ఞాన కేంద్రాలు. అందుకే చెప్తున్నాం మన గుళ్ళు ప్రార్థనాలయాలు కావు, దేవాలయాలు. దానిలో దేవతాశక్తులు అన్నీ ఉన్నాయి, వాటిని కాపాడుకోవాలి మనం, అది మన బాధ్యత. ఆ దేవతాశక్తులు ప్రపంచాన్ని కాపాడుతున్నాయి, అది విశేషం. ఈ వ్యవస్థ వేరండి, దీన్ని మరో దాంతో పోల్చడానికి లేదు. అజ్ఞానం కొద్దీ లేకపోతే అవసరం కొద్దీ అన్ని మతాలు ఒక్కటంటాం కానీ కావండి, ఇది ఇదే. ఎంత ఏదైనా ఈ వైదిక ధర్మం, వైదిక ధర్మం. ఇంకా ఇంత జ్ఞానం అందుకునే స్థాయికి అందరు రావాలి. పైగా ఇదొక మతం మిగిలిన వేరు మతాన్ని కాదు, అన్నిటికీ ఇది మూలం, ఇది విశేషం. ఈ జ్ఞానం వైపు వస్తే ప్రపంచమే బాగుపడుతుంది. ఇది ప్రపంచానికి సంబంధించిన ధర్మం. అదృష్టవశాత్తు మన దేశంలో పుట్టింది, అది మన యొక్క యోగం. ఇలాంటి దివ్యమైనటువంటి ఈ ధర్మంలో వృషభం శివుని ఎదురుగా ఉంటుంది. దీని అర్థం ధర్మం ద్వారా ఈశ్వరుని చూడాలని మాత్రమే కాదు,
ధర్మం ఎప్పుడూ ఈశ్వరాభిముఖంగానే ఉండాలి అని దీని అంతరార్థం. నేను చాలా ధర్మం ఆచరించానండి. ధార్మికుణ్ణి ధార్మికుణ్ణి అంటే నీ ధర్మం గొప్పదే కానీ అది భగవదర్పణమైందా, భగవద్ అభిముఖంగా ఉన్నావా నువ్వు? ఇన్ని కర్మలు చేశాను ఇంత చేశాను అని విర్రవీగితే లాభం లేదు. నువ్వు చేసే కర్మలు నువ్వు చేసే ధర్మం అంత ఈశ్వరాభిముఖంగా ఉండాలి. అదే ఎప్పుడు ఈశ్వరాభిముఖంగా ఉండాలి, ఈశ్వరుణ్ణి మోస్తూ ఉండాలి నీ ధర్మం ఎప్పుడు కూడా. నీ ధర్మం అంతా భగవంతుడు మోయాలి. అయితే భగవంతుడు ఎక్కడ పెడితే అక్కడ కూర్చోడు. ఆయనకు చక్కగా నాలుగు కాళ్ళు పనిచేసే దాని మీద కూర్చుంటాడు ఆయన. అందుకే ధర్మానికి నాలుగు పాదములు, సత్యము, అహింస, శౌచము, అస్తేయము. ఈ వివరం చాలా మార్లు చెప్పుకున్నాం, సందర్భం వచ్చింది కనుక ఇప్పుడు గుర్తు చేసుకున్నాం. గుర్తు ఉన్న వాళ్ళకి నమస్కారం, గుర్తు తెచ్చుకున్న వాళ్ళకి మరో నమస్కారం, కొత్తగా విని గుర్తుంచుకుంటామనుకున్న వారికి చాలా నమస్కారం. ఎప్పుడూ గుర్తుంచుకుంటే ఇంకా సంతోషం. ఇక్కడ ఆ ధర్మస్వరూపుడైన వృషభం తెల్లగా ఉందిట. మనం ముందే చెప్పినట్లు ఒకప్పుడు చెప్పారండి, విన్నామండి, మళ్ళీ చెప్పిందే చెప్పారండి. నేను చెప్పిందే చెప్పాను కాదు, విన్నదే చేస్తున్నామా లేదా అని కూడా ప్రశ్నించుకోవాలి. అందుకు విన్నదే మళ్ళీ ఎందుకు వినాలి అంటే చెయ్యాల్సింది చేస్తున్నామా లేదా అనే చెకప్ కోసం ఎప్పుడూ వినవలసిందే. తిన్న తిండే తినట్లే అలాగే అనమాట, విన్నదే వింటూ ఉండాలి. పైగా ధర్మం గురించి సత్యం గురించి చెప్తూ ఉంటే ఒక ప్రయోజనం ఉందిటండి. కొందరు ఎప్పుడు ధర్మాల గురించి చెప్తారండి, ఇవి కథలు చెప్పరు, భగవంతుడి గురించి చెప్పరు అంటే అసలు ధర్మం అనేది మృగ్యమైనప్పుడు ధర్మం గురించి ఎక్కువ చెప్పాలట. కలవు స్మరణాన్ముక్తి అంటే అర్థం అది. కలిలో అన్ని ధర్మాలు ఆచరించడానికి ఎలాగూ వీల్లేదు, కానీ స్మరించుకునేనే తరించండి అయ్యా చెప్తున్నాడు. ఈ ధర్మం చెప్పడం వల్ల ఏం జరుగుతుందంటే పంచభూతాలు సంతోషిస్తాయట, పంచభూతాలుగా పరమేశ్వరుడు సంతోషిస్తాడట. అందుకే ధర్మమయమైన భారతం మొదలైన విషయాలు చెప్పినప్పుడు వర్షాలు ఎందుకు కురుస్తాయంటే ఆ ధర్మం వల్ల శాంతి ఒక్కసారి పంచభూతాల్లో కలిగి ఒక విధమైన ప్రసన్నత స్థితి ప్రకృతిలో లభిస్తుంది. అందుకే ధర్మం చెప్పేటప్పుడు ఇంతమంది తక్కువ జనం వస్తే నేను చెప్పనండి, అంతమంది వస్తే చెప్పానండి, అంతమంది వస్తే వినేస్తూ ఉన్నారా? కొన్ని పార్టీలు మీటింగులు పెడితే లక్షలు వచ్చేస్తారు, ఆ లక్షలు చూస్తే వీడు గెలిచిపోతాడేమో అనుకుంటా, చివరికి ఏ ఓటు రాదు వాడికి. కనుక వచ్చిన వాళ్ళందరూ వింటారని విన్నవన్నీ చేసేస్తారని పాపం చెప్పినవాడు అనుకుంటే పెద్ద భ్రమ అది, వాడి వాడి యోగం బట్టి ఉంటుంది. కానీ వినేవాడు కూడా ఉన్నాడు ఎవడు, విశ్వతశ్చక్షురుత విశ్వతోముఖ, ఆయన వింటూ ఉంటాడు. విశ్వమంతా చెవులున్నవాడు కూడా ఉన్నాడే, ఆయన వింటూ ఉంటాడు. చెవులున్న వాళ్ళందరిలోనే ఆయన ఉన్నాడు గనక ఆ చెవుల్లోనే ఆయనకు వినిపిస్తున్నామని తృప్తితో మనం వినిపిస్తే పంచభూతములు కూడా సంతోషిస్తాయి. విన్నవాడిలో ఉన్న పంచభూతాలు, చెప్పేవాడిలో ఉన్న పంచభూతాలు, విన్నవాడికి చెప్పేవాడికి చుట్టూ ఉన్న పంచభూతాలు అన్నీ సంతోషిస్తాయి. అవి సంతోషిస్తే చాలు మనం సంతోషిస్తాం, పరమేశ్వరుడు సంతోషిస్తాడు. అందుకు ధర్మం చెప్పాలట. అందుకు నమో బభ్రుషాయ, సత్యము, అహింస. సత్యం గురించి ఎప్పుడో చెప్పుకున్నాం మనం, భూతహితమైనది యథార్థమైనది ఆయన భాషణము సత్యము. అదేవిధంగా స్వాధ్యాయ పూర్వకంగా ఉండడం, కల్లా కపటం లేని మాట సత్యం. ఇది చాలా విశేషం. అంటే హిపోక్రసీ ఉండకూడదు, అబద్ధము ఉండకూడదు. ఈ కల్లా కపటం లేని అనే తెలుగు మాట చాలా చక్కని నిర్వచన సత్యానికి. ఇది సత్యం. రెండు అహింస, మనకున్న మూడు కరణములతో ఏ ఒక్కరిని హింసించరాదు. అస్తేయం అంటే అక్రమార్జన లేకుండా ఉండడం, ఇది విశేషం. మూడు తెలుసుకుంటే చాలు, ఇది సత్యం. రెండు అహింస అయిపోయింది, అస్తేయం అయిపోయింది. శౌచం, మన పెద్దవాళ్ళు చెప్పిన సదాచార పాలనే శౌచం. ఈ నాలుగు ధర్మానికి నాలుగు కాళ్ళు. ఈ ధర్మం తెల్లగా ఉందిట అంటే స్వచ్ఛంగా స్పష్టంగా సాత్వికంగా ధర్మం ఉండాలి, సాత్విక ధర్మం. ఈ సాత్విక ధర్మం పైన పరమేశ్వరుడు లభిస్తున్నాడు. సాత్విక ధర్మం ఆచరించిన వాడు మాత్రమే ఈశ్వరుణ్ణి అర్థం చేసుకోగలడు. అలాగే వేదానికి ధర్మమని పేరు, అదే వృషభం అని పేరు. అందుకే వేదాన్నే వృషభం, వృషభం నుంచి రంకెలు ఎలా వినిపిస్తాయో వేదమనే వృషభం ప్రణవమనే రంకె వేస్తూ ఉంటుంది. వృషభో రవీతి త్రిధాబద్ధ అని ఇవన్నీ కూడా చత్వారి శృంగో, ఇది వేదరూపమైన వృషభాన్ని చూపించారు. ఈ వేదం యొక్క ప్రధానమైన రంకె ప్రణవం అని వివరించారు. ఆ వేదాన్ని అధిష్ఠించి ఉన్నటువంటి వాడు ఆయన, వేదము ద్వారా లభించేవాడు ఆయన. ఆ వేదము కూడా పరమాత్మనే చూస్తోంది, పరమాత్మనే చూపిస్తోంది. ఒక వస్తువును మనం చూస్తాం బాగున్నది అంటే అటు తర్వాత క్రమంగా ఆ వస్తువు మన వైపు చూడకపోతే ఆ వస్తువు ఎటు చూస్తుందో అటు చూస్తాం మనం. అలాగ ముందు నందిని చూసిన వెంటనే ఆయనకు దండం పెడితే ఎటు చూస్తున్నాడు రా అని చూస్తే అక్కడ శివలింగం కనిపిస్తుంది. ఆయన దృష్టి అటు, ధర్మం ఆయన్ని చూస్తోంది, వేదం ఆయన్ని చూస్తోందా అని చూపిస్తోంది. అందుకు వేద వేద్యుడైన వేదం ఇది. ఇది మనం గ్రహించడానికే నమోభ్రుషాయ. ఈయన ఏం చేస్తున్నాడు దాని మీద కూర్చుని వివ్యాధినే అంటే బాగా బాధేవాడని అర్థం. విశేషంగా వ్యధం కరోతి అని, విశేషేణ బాగా బాత్తట, మామూలుగా కాదండి. ఎంత బాధేవాడు ఆయన, మరి ఎందుకండి అంత బాధడం అంటే, ఎంత బాధితే రండి ఒక లోహం ఒక ఆకృతి తీసుకుంటుంది. అలా మనం బాగు చేయాలన్నా బాధాలి. ఈ బాగు చేసేటప్పుడు మనం చేసిన పాపాలంటే ఎన్ని బాధుళ్ళు బాధాలు ఆయన, ఈ బాధుళ్ళు బాధేవాడు. అందుకే బభ్రుషాయ వివ్యాధిని బాగా బాత్తాడు, ఎందుకంటే ధర్మస్వరూపుడు కనుక, ధర్మాన్ని అధిష్ఠించి ఉన్నాడు కనుక. ఎవడు ధర్మం తప్పుతాడో వాడిని వివ్యాధినే అంటే అన్ని వైపుల నుంచి అటాక్ చేస్తాడు, ఆయన తప్పించుకోవడానికి వీలు లేకుండా అటాక్ చేసుకోవడం అటువంటి. అందుకు వివ్యాధినే, బభ్రుసాయికి వివ్యాధిని కింద లింక్ చూడండి. ధర్మాన్ని అధిష్ఠించి ఉన్నాడు కనుక ధర్మ మార్గం తప్పిన వారిని హింసిస్తాడు. అయితే కొట్టేవాడు ఆయన, అన్నం పెట్టేవాడు ఆయనే. అమ్మ చూడండి, తప్పు చేస్తే కొడుతుంది, కొడితే వాడు అన్నం తిన్న నలిగిన మా బాబు గదు అని అన్నం పెడుతుంది. అలాంటి వాడు ఆయనండి ఆయన. అందుకే వివ్యాధినే అన్నానా పతయే నమః తర్వాత నాము ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. అంటే అర్థం, ఈ ధర్మమే మనకు అన్నం పెడుతోంది, అదే చెప్తున్నాడు ఇక్కడ. ధర్మం ద్వారానే అన్నం మనం లభింపజేసుకుంటున్నాం. అదే అన్నాద్భవంతి భూతాది నుంచి పర్జన్యాదన్న సంభవ శ్లోకంలో వెళితే ఆ ధర్మం వేదం ఏదైతే ఉందో దాని ద్వారానే వృష్టి లభించి దాని ద్వారానే అన్నములు లభిస్తున్నాయి. ఈ అన్నములన్నిటికీ పతి ఎవడో ఆయన అన్నానాం పతయే నమః. ఈ అన్నములన్నీ కూడా ఆయనిచ్చినవే అని తెలిసినప్పుడు, ఇవి ఆయన శక్తులే అన్నప్పుడు, వీటన్నిటినీ మన అమ్మగా చూస్తే, అమ్మ అన్నం పెట్టింది సరే, అమ్మ అన్నం పెడితే ఆ అన్నం అమ్మాయి మనల్ని మళ్ళీ లోపల కాపాడుతుంది అవునా లేదా అండి. ఆలోచించండి ఎంత చక్కటి భావన, అమ్మ అన్నం పెట్టింది, మరి లోపలికి వెళ్ళిన అన్నం అమ్మని మించి మనకు లోపల శక్తినిస్తుంది అవునా లేదా. అందుకే ఎవరు అమ్మ, అన్నమే అమ్మ, అమ్మ అమ్మనే మనకు అందజేస్తోంది అని తెలుసుకోవాలి. అందుకే అన్నాన్ని అమ్మా అని మనం నమస్కారం చేసుకున్నాం. అన్నపూర్ణమ్మ అన్నాం, అన్నానాం పతయే నమః, అన్నపూర్ణాపతయేన విశ్వనాథుడు. అది విశేషం, అన్నానాం పతయే నమః. అన్నం ఎందుకు తినాలో అమ్మ శ్లోకంలోనే ఉంది, అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. అన్నం అయిపోయింది అంద ఆవిడ సదాపూర్ణే. ఆవిడ ఎప్పుడు అన్నం చక్కగా వడ్డించగలదంటే శంకర ప్రాణవల్లభే అంటే ఆవిడ వడ్డిస్తుంది ఆనందంగా. ఆయన గారిని గుర్తు చేస్తే ఆవిడకి చాలా సంతోషం. అందుకు శంకర ప్రాణవల్లభే, మహాపతివ్రత కనుక భర్త గురించి పొగిడితే చాలు పరవశించిపోతుంది. అందుకు శంకర ప్రాణవల్లభే అనగానే వడ్డించేస్తుందట. ఆ వడ్డించిస్తే ఉళ్ళంతా చక్కగా నింపుకుని మళ్ళీ బయటపడతాం. అందుకు కాదు, ఎందుకు అన్నం తినాలంటే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. జ్ఞానం వైరాగ్యం కలగడానికి అన్నం తినాలి, అందుకు భిక్ష పెట్టమ్మా. అన్నం యొక్క ప్రయోజనం ఎంత బాగా చెప్పారండి. అందుకు పరమేశ్వరుడు ధర్మస్వరూపుడై ఈ విశ్వములో ధర్మమునందు అధిష్ఠించి ధర్మము తప్పిన వారిని హింసించి అన్నాన్ని కలిగిస్తున్నాడు. ఇక్కడ వివ్యాధినే అన్న విషయంలో మరొక అంతరార్థం కూడా ఉంది. అన్నం తయారు చేసే పద్ధతే వివ్యాధినే. వేద విజ్ఞానం అందుకు ఇంత విశేషం. బభ్రుషాయ, విశ్వంలో ప్రతిదీ ఆయన భరించేదే. ఇందాక చెప్పినటువంటి ఆ దివ్య శక్తులు అన్నింటిలో ఆయనే ఉన్నాడు. మరి ఆయనే ఉన్నప్పుడు దాన్ని భరించినట్టే కదా. ఆ భరించిన దాని యందు ఉండి ఏం చేస్తున్నాడంటే వివ్యాధినే అనేక రకములుగా వ్యథపరుస్తున్నాడు అన్నారు. ఈ వివ్యాధినే లక్షణం ప్రపంచంలో ఎలా వ్యాపింపజేశాడో చూడండి. ఒక రైతులో ఈశ్వరుడు వివ్యాధినే శక్తిని ప్రవేశింపజేస్తాడు. ఆ రైతు ధరించే నాగలిలో వివ్యాధినే శక్తి ఉంటుంది. ఆ రెండు లేకపోతే వాడు భూమిని వ్యథపరచలేడు. వాడు భూమిని భూమిగా అలా వదులుతాడా, దాన్ని వ్యథపరుస్తాడు, దున్నుతాడు కిందది పెకలించి వివ్యాధినే. ఆ తర్వాత విత్తనంగా ఉంటే వ్యథపరచకుండా తిండొస్తుందా చెప్పండి, దానిలో మరో వ్యథ జరగాలి, అది మార్పు చెందాలి. వివ్యాధినే అంటే పరిణామ ప్రదాయకుడు అనర్థం. ఆడు తర్వాత తయారైనటువంటి పదార్థం ఏదైతే వచ్చిందో దాన్ని మనం వివ్యాధినే చేస్తున్నాం. ఆ వచ్చిన ధాన్యాన్ని నూర్చి కళ్ళెం పెట్టి దాగరగా మరపెట్టించి ఎంత వివ్యాధినే చేస్తున్నాం అన్నం వచ్చేటప్పటికల్లా. ఇలాగ వ్యవస్థలో వివ్యాధినే వ్యవస్థ దాగి ఉంది విశ్వమంతా కూడా. తద్వారా లభించే అన్నం ద్వారా మనం పోషింపబడుతున్నాం. అందుకే నమో బభ్రుషాయ వివ్యాధినే అన్నానాం పతే నమ అనే దానిలో ఉన్న లింక్ ఇంత దివ్యమైనటువంటిది. ఇలాగ అన్న ప్రదాయకుడైనటువంటి పరమేశ్వరుడు అలా స్వామిని నమస్కరించుకుంటే ఎవడికి అన్నం లోటు ఉంటుందో చెప్పండి, తప్పకుండా అందజేస్తాడు. అందుకే కదా మనకి ఒక జానపదుల కథ ఒకటి ఉంది. ఈయన అందరికీ అన్నం పెడతట చూద్దామని పార్వతీదేవి ఒకసారి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు స్వామి అంటే అన్నం పెట్టడానికి వెళ్తున్నాను అన్నట్ట. సరే అయితే మీరు వెళ్ళిరండి అన్నదిట. తిరిగి వచ్చేటప్పటికి అందరికీ అన్నం పెట్టారా అంటే అందరికీ పెట్టారన్నట్టు ఆయన. అలాగా లేదు అబద్ధం ఆడుతున్నారు, లేదు పెట్టానన్నట్ట. మరి నా దగ్గర భరిణిలో ఒక చీమను దాచించాను, దానికి పెట్టారో లేదో అని తీసిందిట. అప్పుడు ఆ చీమ బియ్యం గింజ తింటుంది దాంట్లో. ఆయన ప్రతి ఈ కథ నిజమా అబద్ధమా పార్థీదేవి అడిగిందా ఇది కాదు అక్కడ అర్థం. తెలుసుకోవాల్సిన విషయం ఏంటి, ప్రతి దానిని పరిశీలించి దానికి కావలసిన ఆహారం దానికి ఇచ్చేవాడు. అన్నం అంటే మరొక అర్థం, కేవలం కడుపు నింపేదని మాత్రమే కాకుండా మనకు భుక్తి ముక్తించ దేహి అని. అంటే ఒక ఆయన ఒకసారి ప్రశ్న వేశాడు, వాడు మూడు పుట్ల తిండి దొరికిపోతుంది దానికి, చిన్నప్పటి నుంచి ఆకలంటే తెలియదు. ఏమంటే పరమేశ్వరుని ముక్తి అడిగితే బాగుంది కానీ భుక్తిందేహి భుక్తిందేహి అనడం ఏంటండి బాబు, అన్నం కోసం అడుక్కోవడమా? అసలు మనకు తెలియదండి అన్నం అనేటువంటి దానివల్ల శరీరం పోషింపబడ్డం కాదు, శరీరం ఏర్పడుతుంది. ఇది విషయం తెలుసుకోండి. అన్నం వల్ల ఏం జరుగుతుంది, శరీరం ఏర్పడుతుంది, ఒక్కొక్క అవయవం ఏర్పడుతుంది దానివల్ల అన్నం వల్ల. అందువల్లనే మరణ అనంతరం అన్న పిండాలు పెట్టడానికి కారణం ఏంటంటే ఆ జీవుడికి శరీర నిర్మాణంలో మనం బాధ్యత వహించాలి. ఎందువల్ల ఏమంటే మనం ఇస్తే పోతుందా, వాడు బతుకు వాడికి ఉండు కదా, పోతే మనం ఇస్తే అది తిండి వాడికి చేరుతుందా? అసలు తిండి కూడా అర్థం కాని బ్రతుకు మంది, తిండం తప్ప తిండి గురించి జ్ఞానం లేదు మనకి. మనం ఇస్తే గానీ పోతుందా అంటే ఇస్తే పోతుందా లేదా పక్కన పెట్టు, కానీ వాడు ఎవడు పోయాడో వాడు తిండిస్తేనే నీ శరీరం నిలిచింది కనుక వాడికి నువ్వు తిండి ఇవ్వాలి. ఎంతవరకు నువ్వు తిండి తింటున్నంతకాలం ఇవ్వాల్సిందే, అది విషయం. వాడు గడుతుందో లేదో నువ్వెవడు చెప్పడానికి, నీకు ఈ దేహం ఇచ్చింది తిండి, ఆ తిండి ఇచ్చిన వాడు వాడు. అందుకు వాడు తిన్న తిండి ద్వారా నువ్వు జీవుడివై వాడి గర్భంలో ప్రవేశించి దేహం ధరించి వచ్చావు. అందుకు పురుషుడిలో అన్నగతంగా ఏర్పడ్డటువంటి వీర్యం చేత దేహం పొంది తల్లి అన్నంతో లోపల బ్రతికి వాళ్ళిద్దరు అన్నంతో దేహం తెచ్చుకుని బయటకు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు పెట్టిన అన్నంతో బ్రతికి తర్వాత వాళ్ళు పోయాక వాళ్ళకి అన్నం పెట్టని వాడికి బ్రతుకుండదు, సద్గతులు ఉండవు. ఎంతవరకు పెట్టాలి, వాళ్ళ అన్నంతో నీకు శరీరం వచ్చే వరకు. అన్న వ్యవస్థ ఒక నా పెద్ద జ్ఞానం అండి, ఇట్స్ ఎ సైన్స్, ఇట్స్ ఎ నాలెడ్జ్. మహాగ్రంథం అన్నం గురించి రాయాలి అంటే మనం అన్న వ్యవస్థ అంత ఉంది కనుకనే మనకు ఆహార నియమాలు ఉన్నాయి. ఎక్కడ పెడితే అక్కడ తినడాలు, ఏవి పడితే అవి తినడాలు, అంట్లు ఎంగిళ్ళు ఆచార వ్యవహారాలు అన్నీ విడిచిపెట్టుకుంటున్నామంటే అంత భ్రష్టమైన దేహాలు తెచ్చుకోవడానికి రెడీ అయిపోతున్నామని అర్థం. అన్నానికి ఇన్ని రహస్యాలున్నాయి. ఇంట్లో చెప్తారు, హరే నేను పోయిన తర్వాత నాకు ఈ చాదస్తాలేమి అక్కర్లేదురా అని రాసి కూడా కొందరు పోతుంటారు. అలా పోతే దేహం పోయిన వెంటనే ఎందుకు రాశాను బాబు అని ఏడుస్తారు వాళ్ళు. ఈ 10 రోజులు వాళ్ళ పక్కన తిరుగుతూ ఉంటారట. ఆ పెట్టేటటువంటి ఆ పిండం చేసినప్పుడు వాటిని చూసి సంతోషిస్తారు వాళ్ళిద్దరు, ఎందుకంటే మనం తీసుకెళ్ళడానికి డ్రైవర్స్ వస్తే వాళ్ళకు కూడా భోజనాలు పెట్టాలి కదా. అలాగే ఈ 10 రోజుల దానిలో ఆ వ్యవస్థ కూడా ఉంది. వాళ్ళైతే వాళ్ళు తినరు, చూసి సంతోషిస్తారు. ఈ అన్నం నుంచి ఏర్పడే సూక్ష్మ శక్తి వీడికి దేహాన్ని ఇస్తూ ఉంటుంది ఈ పోయిన జీవికి. ఇలా 10 రోజులు ఆహారంతో పిండదేహం ఏర్పడిన తర్వాత అప్పుడు ఆ దేహం ఏర్పడితే వీడిని వాళ్ళు తీసుకెళ్తారట వెహికల్ వచ్చిందని. ఆ పిండదేహం దేనికి పనికొస్తుంది అంటే మొత్తం ప్రయాణానికి పనికొస్తుంది. ఈ ప్రయాణంలో నెల రోజులు వాళ్ళకి ఒక్క రోజు కనుక మాసికాలు పెడతారు, 12 రోజులు పూర్తి అయిపోతుంది. అసలు ఒక చోటుకి చేరతాడు వాడు, ఒక మజిలి అక్కడికి వెళుతుంది. ఇక్కడ దాకా ఆహార నిర్మ వాడికి వెహికల్కి కావలసిన ఇంధనం పెట్రోలు ఇవన్నీ ఇచ్చినట్లుగా వీడు అన్నాన్ని ఇస్తూ ఉంటాడు. ఇది ఒక వ్యవస్థ. ఈ 10 రోజులు పిండంగానే పెట్టకపోతే, పిండ దేహం ఏర్పడకపోతే అప్పటి వరకే ఆ కింకరులు వాడి దగ్గర ఉండే టైము. 10 రోజులు దాటిపోతే వాడిని అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. వదిలేసి వెళ్ళిపోయిన వాడే గతి లేక తిరుగుతూ ఉంటాడు, ఎవడ మీద వాళ్దామా ఎవడిని పట్టుకుందామా అని తిరుగుతూ ఉంటాడు వాడు. పాపం ఇంత వ్యవస్థ ఉందండి. అన్న విజ్ఞానం గురించి ఇన్ని ఉన్నాయి. అందుకు అన్నం ఎవరెవరికి కావాలి, ఎంతమందికి కావాలి. అన్నం అంటే మనం కంచంలో కనిపించే ముద్ద మాత్రమే కాదు, ఎందరి జీవులకి వారి వారికి కావలసినవి ఎన్ని సమకూర్చుతున్నాడో పరమేశ్వరుడు మనకేం తెలుసండి. ఇన్ని అన్నములు ఏర్పరిచినటువంటి అన్నానాంపతి అయిన పరమేశ్వరుడు. అంతేకాదు అన్నం అంటే మన ఇంద్రియములు అనుభవించే వస్తువులు. ఆహ్రియతే ఇది ఆహారః.